దేశం యొక్క గురు పరంపర అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ గురు పరంపరని అర్థం చేసుకోవటంలో మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఈనాడు మనకి లభిస్తున్నటువంటి విద్య, ఈనాడు మనం చదువుకున్నాము అని విర్రవీగుతోన్నటువంటి ఆధునిక విజ్ఞానవేత్తలు భారతీయ ఆధ్యాత్మిక విజ్ఞానానికి దరిదాపుల్లో లేరు. అందువల్ల మనం నేర్చుకునేటటువంటి ఈ విద్య బాహ్య జగత్తు వాళ్లకి చాలా విచిత్రంగా ఇందుకు పనికిరానిది అనిపిస్తుంది అలాగా. కానీ నిజంగా పనికొచ్చేది ఇదే అన్నదానికి పెద్ద ప్రూఫ్ ఏంటి అంటే, పరిస్థితులు మన చేయి దాటిపోతే ఈ గురువులు గుర్తొస్తారు. పరిస్థితులు మన చేతిలో ఉన్నంత వరకే, ఏ క్షణంలో అయినా పరిస్థితులు మన చెయ్యా వశం తప్పితే పరిగెడతాం గురువుల దగ్గరికి. అంటే అర్థం ఏంటి, ఎక్కడో మారుమూల. మనకి ఒక అవగాహన ఉంది, గురువులు ఏ విధమైనటువంటి మార్పు మనలో తీసుకురావాలనుకుంటే ఆ విధమైనటువంటి మార్పులు తీసుకురాగలరు. మరి ఎందుకు తీసుకురావటం లేదు? ఇందుకు గత 5000 సంవత్సరాల బట్టి భారతీయ జీవిత విధానం ఇలాగా మరుగున పడిపోయింది. దానికి ఒక కారణం ఏమిటి అంటే, కావాలనే గురువులు దాన్ని ఆపారు, కావాలనే ఆపారు ఆ జ్ఞానాన్ని. ఇంచేత ఆ జ్ఞానం ఉన్నంత వరకు భౌతిక జగత్తులో ఉన్నటువంటి నియమాలు నువ్వు తెలుసుకోలేవు. నువ్వు అనుకోగానే పని జరిగిపోతూ ఉంటే ఇంక నియమాలు ఎందుకు? మట్టిలోంచి ఇనువు తీయటం ఎలా? తెలుసుకోవాల్సిన పనినే ఇనువుతో చేయవలసినటువంటి ఏదైనా కట్టడం కావాలి, బంగారంతో చేయవలసినటువంటి ఏదైనా కట్టడం కావాలి. లారీ మహాశయ యొక్క గురువు గారికి ఎంత టైం పట్టింది బంగారంతో కోట నిర్మించడానికి? మరి అలాంటి వాడికి ఈ ప్రకృతిలో ఉన్నటువంటి శక్తులు ఎప్పటికీ అర్థం కావు. కచదేవి అని కదా మీలో ఎవరైనా ఒకళ్ళు. సావిత్రి ఎలా రాశాడో లారీ మహాశయ అరవిందో అలా మీరు రాయగలరు అని నేను ఆశిస్తున్నాను. ఏమిటి అక్కడ కచదేవి అని కథలో అమృతత్వ విద్య కచడుకి తెలియదు. బృహస్పతి యొక్క కొడుకు మృత సంజీవిని విద్య నేర్చుకోవటానికి శుక్ర మహర్షి దగ్గరికి వస్తాడు. కథ తెలుసు కదా. కథ గురించి నేను చెప్పడం లే, మీకు రావలసినటువంటి అవగాహన గురించి చెప్తున్నాను. నేను బృహస్పతి యొక్క కొడుక్కి మృత సంజీవిని విద్య తెలియదు. ఎందుకు అంటే వాళ్ళకి మృత్యువు అంటే ఏమిటో తెలియదు. దేవతలకు మృత్యు అంటే ఏం తెలుసు? కడుపు నిండా ఉన్నవాడికి ఆకలి ఏం తెలుస్తుంది? తెలియదు. అంచేత వాడు మృత సంజీవిని విద్య అమరత్వం యొక్క స్థాయి తెలుసుకోవాలి అంటే ఏమవ్వాలి? ముందు చావటం నేర్చుకోవాలి. మరి అది నేర్చుకోవాలి అంటే ఈ అమృతత్వ విద్య మర్చిపోవాలి. జరిగినది అది. కానీ అమృతత్వ విద్య ఎందుకు మర్చిపోవటం? సినిమాల్లో అక్కడ చూపిస్తూ ఉంటాడు మీకు హీరో గారు, ఎవరో చేయి వెనక్కి పెట్టుకుని మరి దెబ్బలాడతాడు. ఎందుకు చేయి వెనక్కి పెట్టుకుని మరీ దెబ్బలాడటం? తింటే విలన్ అంత హీనుడు అని చెప్పడం, నిన్ను చావగొట్టడానికి నేను చేతులు కూడా ఉపయోగించుకోకల్లే. అలాగే అమృతత్వ విద్య నేర్చుకోవడానికి ముందు మీరు మొట్టమొదటి ఏం చేయాలి? అమృతత్వాన్ని మర్చిపోవాలి మీరు. అమరత్వాన్ని మర్చిపోవాలి మీరు. చాలా మంది ఈ ప్రశ్న వేధిస్తూ ఉంటుంది, నిజంగా భగవంతుడు స్వరూపాలే మనం అయినప్పుడు మరి ఎందుకు ఇలా అయిపోయాం? రకరకాలైనటువంటి జవాబులున్నాయి. అందులో ఒక జవాబు ఏంటంటే, చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటారు, పోలీసు దొంగ, అందులో ఒకడు పోలీసు ఒకడు దొంగ, అంచేత వాడిని చూడగానే, పోలీసుని చూడగానే దొంగ ఏమవ్వాలి? పరిగెట్టి పారిపోతూ ఉంటాడు. పోలీసు వాడు వెంటబడతాడు. ఈ లోపల అమ్మ విజులేస్తుంది, వచ్చే ఆడుకోండి టైం దాటిపోయింది వచ్చేయండి అని. అప్పుడు పోలీసు లేదు, దొంగ లేదు. కానీ అంతవరకు ఎంత స్ట్రిక్ట్ గా నియమాలతో ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు. ఎవడైనా నియమాలు అతిక్రమిస్తే ఏం చేస్తాడు? నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు నియమాలు అతిక్రమించకూడదు. అది జరిగింది. కానీ జరిగి ఏం జరిగింది అంటే, మనం మర్చిపోయాం అన్న సంగతి మర్చిపోయాం. కావాలనే మనం మర్చిపోయాం. అమృతత్వ స్థాయిలో జీవించగలిగేటువంటి మనము ప్రతి కోరికను తక్షణమే సాధించుకోగలిగినటువంటి మనము, మరి అది ఎలాగా ప్రూవ్ చేయాలి? గురువులు వాళ్ళ జీవితంతో ప్రూవ్ చేస్తారు. వాళ్ల యొక్క జీవిత విధానముతో వాళ్ళు మనకి చెప్పక చెప్తూనే ఉంటారు, మీరు జీవించటానికి బాహ్య వనరులు ఏమీ అవసరము లేదు, ప్రకృతిలో కావలసినంత సంపద ఉన్నది, అడుక్కోక్కలేదు అవన్నీ. టాట్వాలా బాబా గురించి చెప్పాను కదా నేను, ఆయన దగ్గర ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి ఎందుకో ఒకసారి కొన్ని వందల మంది వచ్చారు, సుమారు 720 మంది ఎంతమంది వచ్చారు భోజనానికి. భోజనానికి అని రాలేదు, స్వామీజీని అక్కడ ఉన్నటువంటి ఆశ్రమంలో ఉన్నటువంటి స్వామీజీ యొక్క బర్త్డే ఏదో అయింది, దానికోసం వచ్చారు వాళ్ళు అక్కడికి. రాత్రి అయిపోయింది, వాళ్ళకి భోజన వసతి తయారు చేయాలి. సరే ఇంకేమన్నారు, టాట్వాలా బాబా ఎక్కడో ఉంటాడు. టాట్వాలా బాబా కాదు, ఏంటది, ధూనివాలా బాబా ఎక్కడో ఉంటారు పడుకుని చూడు నర్మదా నది ఒడ్డున. సరే వీళ్ళు వెతుక్కుంటూ వెళ్లారు శిష్యులు. వెళ్తే ఆయన ఒక కాలు నర్మదా నదిలో పెట్టాడు, పడుకుని ఉన్నాడు హాయిగా. స్వామీజీ ఇలా అయింది బాబా, సరే ఆ ఇసుక తవ్వు అక్కడ తీసుకోకుండా అన్నాడు. తవ్వారు ఇసుక, తీసుకుపోయారు. 700 మందికి భోజనం సరిపోయింది. మరి ఆ విద్య మనం ఎందుకు నేర్చుకోకూడదు? ఏమని చెప్తున్నారు గురువులందరూ? అది మీ యొక్క జన్మ హక్కే. మీకందరకూ చాలా సహజంగా ప్రకృతిలో ఉన్నటువంటి సహజమైనటువంటి స్వభావం అది. అందువల్ల వాళ్ళకి గర్వము ఉండదు, అహంకారము ఉండదు. మామూలు 10 రూపాయల నోటు ఉన్నవాడిని 100 రూపాయల నోటు ఉన్నవాడు చూస్తే ఎంత విరవీగుతాడు, నా దగ్గర 100 రూపాయలు ఉందని. కానీ గురువులకి ఎందుకు అహంకారం రాదు అంటే, అహంకారం ఎప్పుడొస్తుంది? ఎదుటవాడు నాకంటే హీనుడు అనుకుంటే, వాళ్ళకి తెలుసు నువ్వు హీనుడు కాదని. ఎట్టి పరిస్థితుల్లోనూ మనము గురు సాంప్రదాయంలో చెందినటువంటి గురువుల కంటే తక్కువ కాదు. కానీ తక్కువ అని భ్రమిస్తున్నావు. భ్రమిస్తున్నప్పుడు తెలిసినవాడు భ్రమలో పడ్డగా, నాకేమీ లేదు నాకేమీ రాదు అన్నావు అనుకో నువ్వు, కానీ ఎదుటివాడికి తెలుసు వీడికి అన్ని తెలుసు అని. అప్పుడు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నాకేమీ రాదు అని ఎదుటివాడు ఒప్పుకోడు కదా. అలాగే గురువులు ఒప్పుకోరు మీకేమీ చేత కాదు అంటే. మరి చేత కాదు కదా నేను అంటాను, దానికి ఏం చేస్తా, మీరు పెద్ద పెద్ద యాక్టర్ల కంటే కూడా గొప్ప యాక్టర్లు మీరు, మీ నటనలో జీవించేస్తున్నారు మీరు పూర్తిగా. అసలు ఈ క్షణం మాత్రమే కూడా మీరు చెక్కు చదవటం లేదనమాట, ఎన్ని రకాలుగా గురువులు చెప్పినా. మరి దీనన్నిటికీ బేసిస్ ఏంటని, మన యొక్క అమరత్వము, మన యొక్క ఈ సర్వ సామర్థ్యము, మన యొక్క ఈ సర్వజ్ఞత ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా, గురువులు చేయగలిగేటటువంటి అన్ని పనులకి బేసిస్ ఏమిటి అంటే నేను ఉన్నాను అనేటటువంటి భావనను మర్చిపోగలగాలి. అది తప్ప అన్ని మర్చిపోతాం మనం. బేసిస్ అది, అహంకారము ఉండకుండా ఉండాలి. ఎక్స్పర్ట్ అయిన వాడు అహంకార రాహిత్యంతోనే పనులు చేస్తాడు అన్నది కూడా గమనించమని చెప్పాను నేను మీకు. ఒక విషయంలో నువ్వు ఎక్స్పర్ట్ అయిపోయావు అనుకో, బాగా వచ్చేసినాక ఇంకా వాడు చూడు. ఇప్పుడు వంటలు అవి చేస్తూ ఉంటారు, మాట్లాడేస్తూ ఉంటారు, ఉప్పు వేసేస్తూ ఉంటారు, అదంతా వేసేస్తూ ఉంటారు, వాళ్ళని కొలుస్తూ ఉంటారా ఏంటి? ఏం కొలవరు. అవి సమానంగా అవి ఏమవుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి కావలసినటువంటి పాళ్ళల్లో. ఎలా పడుతున్నాయి? అహంకారం లేదు గనక. కానీ మీలో మీకే చాలా సార్లు చూసుకోండి, ఇవాళ వంట చాలా బాగా చేయాలనుకున్నారనుకోండి, మీరు గ్యారంటీగా ఆ రోజు వంట తగలడుగుతుంది. ఇంచేత అంటే అహంకారం వచ్చింది. సో సింపుల్, అంతకంటే ఏం లేదు. అక్కడ అందరూ చెప్పి వెళ్తారు, ఇవాళ మా బాస్ వస్తున్నాడు, మా బాస్ కి ఫలానా వంట చాలా ఇష్టం అని భర్త చెప్పి వెళ్తాడు, ఆ వంటే తగలడుతుంది. ఎందుకు తగలడుతుంది? రోజు చేస్తున్న వంటే కదా. ఎందుకు తగలడుతుంది అంటే రోజు చేస్తున్నటువంటి వంటలో అహంకారం లేదు, నేను వంట చేస్తున్నాను అనేటటువంటి భావం లేదు. ప్రసాదాలు అవి ఎందుకు చాలా బాగా రుచికరంగా ఉంటాయి అన్నదానికి కూడా ఒక కారణం అది. చేసేవాడు వీడు బాగా తినాలి అనుకుని చేయడు, రుచిగా ఉండాలి అనుకుని చేయడు, ప్రసాదమే కదా. కానీ చాలా బాగుంటుంది. అంటే అక్కడ భావం అర్థమైందా మీకు? అహంకార రాహిత్యమే అన్నిటికీ మూల కారణము, అన్ని సుఖాలకి మూల కారణము అహంకార రాహిత్యమే. కాని అహంకార రాహిత్యమే అన్ని సుఖాలకి మూల కారణము అని చెప్పినప్పుడు మీకు భ్రమ ఎలా ఉంటుంది అంటే, నా కోరికలు తీరవేమో, నేను సర్దుకుంటానేమో, ఉన్నదాంతో సరిపెట్టుకోవాలేమో, అలా జరగదు. తమాషాది. అహంకారం లేని మరుక్షణం నువ్వు విశ్వవ్యాపి అయిపోతావు. అహంకారం వల్ల నువ్వు ఈ శరీరానికి లిమిట్ అయిపోతావు. అహంకారం ఎప్పుడో ఉండదో, అసలు నువ్వు ఈ శరీరానికి చెందవు. నువ్వు అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అది గురువుల యొక్క స్థితి, అహంకార రాహిత్యము, పరమశూన్యము. కాని ఆ పరమశూన్యములోంచే రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవ అధి విశ్వే నిషేధు యస్తన్న వేద కిం రుచా కరిష్యసి యా ఏతత్ విదుః సాయమే సమాసత్. సింపుల్ ట్రిక్ అదే. అందుకే పొద్దున్న సాయంత్రము మీరు చేసేటటువంటి ఆ ధ్యానము డైరెక్ట్ గా గురువుతో సంబంధం ఏర్పరుస్తుంది. సంబంధం ఏర్పరచదు, మీరే గురువు అయిపోతారు ఆ క్షణంలో. శిష్యుడికి గురువుకి ఆ క్షణంలో తేడా ఉండదు. మళ్ళా మీరు ధ్యానం నుంచి బయటకు వస్తారు, మళ్ళీ వేరు. కానీ ఆ క్షణములో గురువుకి, గురు చేతనత్వానికి, ప్రపంచంలో ఉన్నటువంటి ఆ పరమే వ్యోమం యొక్క స్థితికి మీకు ఏం తేడా లేదు. ఈ స్థితికి తీసుకెళ్ళటానికి అందరు గురువుల యొక్క ప్రయత్నము, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ట్రిక్ చెప్తాడంతే. కానీ ట్రిక్ అంతా దేనికి? శరీరము మీద మీకు భ్రాంతి కలిగించడానికి కాదు, శరీరము నేను కాదు అని మీరు అవగాహన చేసుకోవటానికి. కానీ మీ మాటలన్నీ అలాగే ఉంటాయి, నా కాలు నా చెయ్య, నా కాలు నా చెయ్య నా పుస్తకం అన్నట్టే. నా పుస్తకం అన్నప్పుడు నువ్వు పుస్తకం కాదు కదా. మరి నా కాలు అన్నప్పుడు, నా చెయ్య అన్నప్పుడు, నా శరీరం అన్నప్పుడు నువ్వు ఇది కాదు అని నీ భాష అదే, కానీ అనుభూతి అది కాదు. ప్రస్తుతం అనుభూతిలో నేను శరీరం నుంచి వేరు అని నువ్వు అనుకోవటంలే, శరీరము ఎదుగుతే, శరీరము పెద్దదవుతే నువ్వు పెద్దదయ్యావు, చిన్నదయ్యావు, ముసలివాడి అయ్యావు, చిన్నపిల్లవాడిగా ఉన్నావు, రోగిష్టివాడిని అయ్యావు, ఆరోగ్యం వచ్చింది, ఇదంతా దేనికి వచ్చే మార్పులు? శరీరానికి వస్తున్నటువంటి మార్పులు. ఈ మార్పులు ఏ గురువు ఆపలేడు. ఆపలేడు, ఎలా ఆపుతాడు? జరిగేవంతే ఆ గురువు. కాని నేను ఈ శరీరాన్ని కాదు అనేటటువంటి అనుభూతి మీకు ఎప్పుడైతే వస్తుందో, ఈ శరీరానికి కావలసినటువంటి మార్పులు, రిపేర్స్ మీరు చేసుకోగలుగుతారు తక్షణమే, మళ్ళా ఎప్పుడో కాదు. ఆ భావన పటిష్టం చేసేటటువంటి తల్లిదండ్రులు, ఆ భావన చెప్పగలిగేటటువంటి కుటుంబ సభ్యులు పెరగాలి. ఈ 56 రోజులలో మీరు మీ అంతటా మీరు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అది. ఈ విషయాన్ని ఎన్ని వేల మందికి మీరు చెప్పగలిగితే అన్ని వేల మందికి చెప్పండి. తర్వాత చెప్తాం, తర్వాత మీరు చెప్పేది ఏంటి, అది అలా జరుగుతూనే ఉంటుంది. ఇంకా దీని తర్వాత కొన్ని వేల సంవత్సరాల వరకు ఇదే విధమైనటువంటి ఎడ్యుకేషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఏం జరగవు ఇంకా. కానీ భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న వాళ్ళు ఎవరు అంటే, నా పేరు నీ పేరు చెప్పరు. ఏదైనా మాట్లాడితే ఏమంటారు వాళ్ళు, నువ్వు అప్పుడు పుట్టలేదంటారు. అంచేత భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాలు పంచుకోవాలంటే మొదటి కండిషన్ ఏంటి, మీరు ఆ టైం అప్పుడు జీవించి ఉండాలి. అప్పుడు ఏ 6 నెలల్లో 3 నెలల్లో వాడుగా ఉన్నారనుకోండి, అప్పుడు మీరు చెప్తే నమ్మరెవరు కదా. అప్పుడు మీరు ఏ 90 ఏళ్ల ముసలివాళ్ళగా కాళ్ళు చేతులు కదపలేని స్థితిలో ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఆ కాలంలో జీవించి ఉంటే లాభం లేదు. జీవించి ఉన్న ఆ కార్యక్రమాల్లో మీరు పాలు పంచుకోలేదు, లాభం లేదు. కారణాలు ఏవైనా చెప్పుకోండి మీరు. కారణాలతో ప్రపంచానికి ఏ ఫలానా కారణం వల్ల నేను చేయలేకపోయాను అంటే అడుగు వింటాడు. అలాగే ఈ 56 రోజుల్లో మీరు ఎన్ని వేల మందికి మీరు కనుక ప్రపంచానికి ఈ విషయాన్ని అర్థం చేసేటట్టు తెలపగలుగుతారు. ఏంటి తెలపగలగాలి? సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానమే. రేపు రాబోయేటటువంటి విద్యకు కాని, రేపు రాబోయేటటువంటి యోగ విద్యకు కాని, రేపు రాబోయేటటువంటి ఏ విధమైనటువంటి సిస్టమ్కైనా సరే, పాలిటిక్స్ లో కాని, బిజినెస్ లో కాని, దేంట్లో కాని, సమర్థ సద్గురు స్పర్శ ధ్యాన విధానమే మూలము అని మీరు చెప్పగలిగినప్పుడు ఈ 56 రోజులు మీరు ధన్యులైపోతారు. మీ వల్ల ఈ విషయాన్ని అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళు ధన్యులైపోతారు. కానీ అప్పుడు కూడా స్వాతంత్రం వస్తుందా భారతదేశానికి అంటే వెక్కిరించేవాళ్లు, ఏడిపించేవాళ్లు, బ్రిటిష్ రవి అస్తమించినటువంటి సామ్రాజ్యాన్ని ఎదుర్కోగలవా, అసంభవం చెప్పేవాళ్లే ఎక్కువ. మీకు కూడా అలాంటి వ్యక్తులే తారసపడవచ్చు. వాళ్ళు తారసపడ్డారు కనుక మీరు ఈ విషయాన్ని వదిలేసుకోవచ్చు. ఏదైనా చేసుకోండి, రిపీటెడ్ గా నేను చెప్పేది అదే, కాస్త మీరు జాగరూకతతో గురువుల యొక్క ఆ సందేశాన్ని వాళ్ల జీవితముతో మీరు గ్రహించగలిగితే, వాళ్ల జీవితాన్ని అధ్యయనం చేయండి. అందుకే మాస్టర్స్ డిగ్రీ ఇన్ మాస్టర్స్ కాన్షియస్నెస్. అవగాహన చేసుకోండి, మనం అంత గొప్పగా జీవించగలమా? మనం చేపెట్టేస్తే రోగ నివారణ అయిపోతుందా? ఏమో చెప్పలేను. మీరు ఆ మౌన స్థితిలో ఉంటే ఏదైనా జరిగిపోవచ్చు. ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా జరిగిపోవచ్చు. జరుగుతుంది అనేక గురువులు చెప్తున్నారు. సింపుల్ సీక్రెట్, ఇంకిక్కడ మీరు ఏ దీక్ష తీసుకోవాలి, ఏ గురువును ఫాలో అవ్వాలి అదంత ముఖ్యం కాదు. మీకు తగినటువంటి గురువు, మీకు ఏ విషయాన్ని నేర్పాలో ఆ విషయాన్ని నేర్పేటటువంటి గురువు ఖచ్చితంగా మీకు లభిస్తాడు. కానీ ఆ గురువు నేర్పేటటువంటి విషయం మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ఈ మౌనంలోకి ప్రవేశించాలి. ప్రవేశించటం ఈ మౌనంలోకి వెళ్ళాలి, దాన్నే తురీయ స్థితి అన్నాం మనం. బేసిస్ అది. పొద్దున్న సాయంత్రం కుటుంబ సభ్యులందరినీ ఒకచోట కూర్చోబెట్టండి, రిక్వెస్ట్ చేసుకోండి వాళ్ళని. ఈ 56 రోజులేగా అంటున్నాం, ఏమీ లాభం లేదనుకో, పోతే పోయింది 50 రోజులు, ఎంతకాలం మనం వేస్ట్ చేయటం లేదు. కానీ లాభం వస్తే పోయింది. ప్రపంచ చరిత్రని మార్చివేసేటటువంటి వ్యక్తులుగా మీరు మిగిలిపోతారు. మేము మానసికంగా చేసుకుంటాం మాస్టారు, ఇంకా చెప్పేగా మీరు రకరకాల వేషాలు వేస్తారు. మీరు రకరకాలైనటువంటి వేషాలు గురువులు ఒప్పుకోరు. మీరు చేస్తే భౌతికంగా చేయండి, లేదా సాధ్యమైనంత వరకు మీరు ఆచరించుకోండి. చేసేటటువంటి ఆచరణ సామూహిక ఆచరణగా మార్చండి. మీ ఇంటి దగ్గర చేసుకుంటాం, అక్కడ చేసుకుంటాం అనేటటువంటి భ్రమలు తొలగించుకుని ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో ఒక చోట ఏకత్రితం అయిపోయి సామూహికంగా చేయగలిగేటటువంటివి చేయాలి. అందువల్ల ఆశ్రమాలు స్థాపించబడేది. ఎవరింట్లో వాళ్ళు చేసుకోవచ్చు అని గురువులకి తెలియదనా? ఎందుకు ఆశ్రమాలు? సామూహికత కోసం, కలిసి జీవించటం కోసం, కలిసి అవగాహన చేసుకోవడం కోసం, కలిసి ఒకే పని చేయగలగడం కోసం. మీరు ఇంటి దగ్గరే చేసుకోగలిగితే ఎందుకు ఇన్ని ఆశ్రమాలు? ఆశ్రమాల యొక్క ఎందుకు ఇన్ని విద్యాలయాలు? ఒక రెసిడెన్షియల్ కాలేజీ తర్వాత ఇంకో రెసిడెన్షియల్ కాలేజీ తెరిచేస్తున్నామని ఒక కాలేజీ తెరిపోదా ఏంటి ఊరికి? ఒక ఊళ్ళో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఇంకా ఎన్ని కాలేజెస్ ఉండవచ్చు? అసలు లెక్కపోయింది. ఇప్పుడు ఈ 2-3 ఏళ్లలో వచ్చేటటువంటి రెసిడెన్షియల్ కాలేజెస్ పరంపర చూస్తే ఇదివరకు అయితే 14-15 ఎన్నో ఉండేవో లెక్క పెట్టుకునేవాళ్ళం మేము కాలేజెస్ లో మాట. ఇప్పుడు అంతా ఇంటర్మీడియట్ కాలేజెస్ మా గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజెస్ కంటే బెటర్ ఏమో కూడా అవి. ఇందుకు ఇన్ని కాలేజెస్? ఇందుకు అందరూ కలిసి ఒక చోట చేరటం, ఇంటి దగ్గర చదువుకోవచ్చుగా. మరి ఆధ్యాత్మిక విద్య మీకు ఇంటి దగ్గర ఎలా వస్తుందని అనుకుంటున్నారు? మీకు అదేంటో తెలియని వాళ్ళు ఈ పుస్తకాలు చదవాలి, ఇది సిలబస్, ఇంగ్లీష్ మాకు వచ్చు, కెమిస్ట్రీ మాకు వచ్చు, ఫిజిక్స్ మాకు వచ్చు, లేకపోతే మా స్నేహితులకు వచ్చు అని పిల్లల్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టి చదివించుకోవచ్చు కదా. సిలబస్ అయినా తెలుసు మనకి. అయినా ఏం చేస్తున్నాం, పిల్లల్ని మామూలుగా ఫ్రీగా చెప్పేటటువంటి గవర్నమెంట్ కాలేజెస్ వదిలేసి 40,000-50,000 ఇచ్చి రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పిస్తున్నాం. కానీ ఎంత బుద్ధిహీనలో మనము. ఆధ్యాత్మిక విద్య మీ అంతటా మీకే వచ్చేస్తుందనే భ్రాంతిలో ఉన్నారు మీరు. రాదు. ఎందుకు వస్తుంది మీ అంతటా మీకు? రాదు. మీ అంతటా మీకు నేర్చుకోలేరు మీరు. మీకు మార్గదర్శకం ఇచ్చేటటువంటి వ్యక్తి ఒకడు ఉండాలి. ఆ మార్గదర్శకం చేసేటటువంటి వ్యక్తి చెప్పినట్టు ఆచరించగలిగేటటువంటి సదుపాయాలు ఉన్నటువంటి పరిసరాలు కావాలి. గురువుల యొక్క చరిత్రలో మీరు ఆ పాయింట్ అర్థం చేసుకోవాలి. అందుకే ప్రతి మహర్షి, ప్రతి గురువు ఏం చెప్తాడు, కనీసం సంవత్సరానికైనా 3 రోజుల పాటు రండి అనేవారు శ్రీరాజ శర్మ ఆచార్య. మిగతా గురువులు ఎలా అన్నారో నాకు తెలియదు. కానీ ఎందుకు ఎందుకు వెళ్ళటం? బ్యాటరీ ఛార్జ్ చేయించుకోవడానికి అనే మాట వాడేవాడని. పరిసరాలు, పరిసరాల యొక్క ప్రభావం చాలా 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 ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే మీరు ఉన్నటువంటి, జీవిస్తున్నటువంటి కుటుంబాలలో, సమాజంలో అంతా కూడా ఆధ్యాత్మికతకు విరుద్ధముగా ఉండేటటువంటి జీవిత ప్రణాళిక తప్ప ఆధ్యాత్మికతకు ఫర్గా ఉండేటటువంటి జీవిత ప్రణాళిక లేదు. అంచేత మీరు ఈ పరిధి దాటి వెళ్లిన మరుక్షణం నుంచి మీరు నెగిటివ్ అట్మాస్ఫియరే. మరి ఇక్కడ ఏర్పరిచినటువంటి సిచ్యువేషన్ ఉండి ఇక్కడ ఉంటూ ఇక్కడ నెగిటివ్ అట్మాస్ఫియర్ తెచ్చుకున్నాం అనుకోండి, చాలా తెలియని వాళ్ళం మనం. మరి ఇవాళ పొద్దున్న పురుష సూక్తం శ్రీ సూక్తం అయిపోయిందా? 12 సార్లు అయిందా? కంటిన్యూ చేయండి. 54 రోజులు ఆగకూడదు. అది ఆ వేద మంత్రాల యొక్క విశిష్టత, ఆ వేద స్వరాల యొక్క విశిష్టత. ఇందులో చెప్తున్నాను ఈ పరమే వ్యోమన్, ఆ మహాశూన్య స్థితి, అది గురువు. అసలు ఇంకో గురువుని మీరు వెతుక్కోక్కర్లే. ఇదే ఈ శూన్య స్థితి గురువు. మీకు నాకు కంటికి ఎదురుకుండా ఉన్న ఈ శూన్యముగా ఉన్న ప్రదేశమే గురువు. దాన్నే ఒకళ్ళు కుటస్థం అన్నారు, ఒకళ్ళు యోగా అన్నారు, రకరకాలైనటువంటి పేర్లు. ఒకళ్ళు ఋతుంభరా ప్రజ్ఞ అన్నారు, ఒకళ్ళు సమాధి అన్నారు. పేర్ల వెనకాతలు పడకండి. మీరు మీకు అవగాహన అవ్వాల్సింది ఏంటి అంటే ఈ శూన్యం ఉందే, ఖాళీ ప్రదేశం, ఎదురుకుండా మన కంటే కనిపిస్తున్నటువంటి ఈ ఖాళీ ప్రదేశం, అంత ఖాళీగా మీరు అయిపోవాలి. అశూన్యమైనటువంటి స్థితి, మహాశూన్యము లేక బిందువు. శ్రీచక్రం అది చేసేవాళ్ళు బిందువు అంటారు, ఏదో ఒక పేరు. కానీ ఆ భావన ఏంటి అంటే నువ్వు నగణ్యము. బిందువు అంటే ఏంటి? నేనే లేదని. డైమెన్షన్లెస్ క్వాంటిటీని బిందువు అంటాం సైన్స్ లో. అంటే దానికి లెంగ్త్ ఉండదు, పొడుగు ఉండదు, వెడల్పు ఉండదు, ఏముండదు. అంటే మళ్ళా బిందువు అంటే ఏంటనమాట? మహాశూన్యము, పరమేవ్యోమన్. మరి మీరు అలా మారండి, ఇంకో దారి లేదు. కానీ అలా మారిన తర్వాత ఆధ్యాత్మిక విద్య యొక్క మొదటి మెట్టు స్టార్ట్ అవుతుంది. సమాధి పరాకాష్ఠ కాదు ఆధ్యాత్మికతకు. ఆ సమాధి స్థితి మీకు అర్థం అవటానికి 10-12 ఏళ్లు పట్టవచ్చు, ఇప్పుడు 2-3 నెలలు పట్టవచ్చు. ఇంచేంటే దాన్ని వివరించడానికి కావలసినటువంటి వ్యక్తులున్నారు, అంతేకాకుండా దానికి కావలసినటువంటి మెషిన్స్ ఉన్నాయి. మీరు నిజంగా మహాశూన్యంలో ప్రవేశించగలిగారు లేదో చెప్పేటటువంటి ఎలక్ట్రో ఎన్సిఫలోగ్రాఫ్స్ ఉన్నాయి. పూర్వకాలంలో అది లేదు, నువ్వు ఉన్నావో లేదో నీ యొక్క అనుభూతి జెన్యున్ అవునో కాదో చెప్పలేము, కానీ ఆ ఎలక్ట్రో ఎన్సిఫలోగ్రాఫ్ తో కనుక మీ బ్రెయిన్ ని కనెక్ట్ చేస్తే డెల్టా వేవ్స్ అని స్పెసిఫిక్ వేవ్స్ వస్తాయి యోగుల యొక్క మానసిక స్థితి. దాన్ని చూసి చెప్పేయచ్చు మీరు ధ్యానం కరెక్ట్ చేశారో లేదో, డైరెక్ట్ గా మెజర్ చేయొచ్చు. మరి అది తయారు చేయాలి అని కోరిక నాకు, కానీ అది తయారు చేయాలి అంటే ఆ ముందు ఆ ధ్యాన స్థితిలో ఉన్నటువంటి 10-15 వ్యక్తులైనా ఉంటే దాన్ని ఉపయోగించుకోగలరు. ఉపయోగించుకుంటే ఏం లాభం మనకి? ఆ స్థితిలోకి వాళ్ళని తీసుకువెళ్లి ఆ స్థితిలో వాళ్ళకి ఫీడ్ చేయగలిగామనుకోండి, ఫలానా వాళ్ళకి ఈ రోగాలున్నాయి, ఫలానా వాళ్ళకి ఈ రోగాలున్నాయి, వాడికి అనుభవం ఉండదు. ఇంచేత వాడు ఏ స్థితిలో ఉన్నాడు? మహాశూన్య స్థితిలో ఉన్నాడు. ఆ మహాశూన్య స్థితిలోకి మీ యొక్క శబ్దములు ప్రవేశించగలిగితే అవి తక్షణమే తీరిపోతాయి. అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని మీరు చూడబోతున్నారు. మీ వల్ల అది జరిగితే ఇంకా చాలా ఆనందం. లేకపోతే మేము విన్నాళ్ళండి మాట్లాడుతుంటే ఎయిడ్స్ మా ఆయుర్వేదంలో మందు ఉంది. ఏదా మందు? తెలీదు, ఉందంతే. విమానం మా రామాయణ మహాభారతాల్లో ఉంది, ఏది నువ్వు తయారు చేయి? అలాంటి పిచ్చి మాటలు మా కట్టిపెట్టి నిజంగా మనము ఆ స్థాయికి ఎదగగలమా? ఏ స్థాయికి ఎదగగలగాలి? నువ్వు లేనటువంటి స్థితికి. కానీ నువ్వు అనుకోవటం కాదు, నువ్వు లేనటువంటి వాడు నన్ను తిట్టాడు, వీడు నాకు పూలు దండ వేశాడు, తెలీదు ఆ మహాశూన్యానికి. గురువులకి మీరు అనుకుంటారు వాళ్ళకి తెలుస్తోందని, వాళ్ళకి ఏమీ తెలియదు. రియాక్షన్ ఉంటుంది కనుక, రాయి విసిరాడు వీడు, రాయి విసురుతాడు, పూలదండ వేశాడు వీడు, దగ్గర తీసుకుంటాడు. కానీ గురువు ఒక్కటి రియాక్షన్ మాత్రమే, అది యాక్షన్ ఏ ఉండదు, తెలీదు వాళ్ళకి. కానీ నువ్వు నటిస్తున్నావో గురువుగా తెలీదు. ఎలా తెలుస్తుంది మీకు అది? నేను చెప్పిన ఉదాహరణ అర్థమవుతుందా మీకు? ఏం అవ్వాలి? గురువుల యొక్క చరిత్రలో మీరు నేర్చుకోవాల్సినది ఏమిటి అంటే, మనము కొన్ని పనులు చేస్తున్నాం, కొన్ని పనులు ఇష్టపడి చేస్తాం, కొన్ని పనులు అయిష్టంతో చేస్తాం. గురువుల యొక్క ఆచరణలో కూడా మీకు ఇష్టత అయిష్టత కనిపిస్తుంది. ఆఖరికి శ్రీకృష్ణుడిని కూడా ఏమంటూ ఉంటాం మనం, పాండవ పక్ష కాడు. మీరు అదే అర్థం చేసుకోండి, నిజంగా అతను పాండవ పక్షపాతి అయి ఉంటే ఇంత మహాయుద్ధాలు జరగాల్సిన అవసరమే లేదు. శ్రీకృష్ణుడి యొక్క చరిత్ర మీరు ఆ దృష్టితో చదవండి. మీకు ఆ విషయం బుర్రలోకి ఎక్కించేశారు. ఆధ్యాత్మికత అంటే తెలియనటువంటి వ్యక్తులు, గురువు అంటే తెలియనటువంటి వ్యక్తులు మన బుర్రలకి ఈ విషయాన్ని ఎక్కించారు. ఏమని ఎక్కించారు? గురువుకి శిష్యుడి మీద విశేషమైనటువంటి ప్రేమ ఉంటుంది, ఉండదు. శిష్యుడికి గురువు మీద విశేషమైనటువంటి ప్రేమ ఉంటుంది, అది వేరే విషయం. తేడా అర్థం చేసుకోండి. గురు చరిత్ర అలా చదవండి. మీకు చెప్పినటువంటి మహాత్ముల చరిత్ర మరి మీరు చదవటం మొదలెట్టారో లేదో నాకు తెలీదు. మొదలెట్టి ఉంటే మీరు దాన్ని అర్థం చేసుకోండి. గురువులందరూ కూడా ఒక మహాశూన్య స్థితిలో ఉంటారు. శూన్య స్థితిలో వాళ్ళకి ఏ అనుభూతి ఉంటుంది? వాళ్ళకి ఏ అనుభూతి ఉండదు. మరేముంటుంది అక్కడ? ఈకో, ప్రతిధ్వని ఉంటుంది. నువ్వు మిల్లిగా మాట్లాడావు, మిల్లిగా ప్రతిధ్వని వస్తుంది. నువ్వు తిట్టావు, మెచ్చుకున్నావు. ఇంతకీ ప్రతిధ్వని తిట్టిన వాడి మీద కోపం ఉన్నట్ట, మెచ్చుకున్న వాడి మీద ఏం లే. ఆ ప్రతిధ్వని గుర్తించడం నేర్చుకోండి గురువుల్లో. అది నేర్చుకుంటే ఈ 3-4 రోజుల్లోనే మీరు ఆ మహాశూన్యానికి వెళ్ళిపోగలరు. అందుకని ఇక్కడ ఆవుల్ని చుట్టూరా పెట్టింది. ఆవుల యొక్క ఉనికి, ఒక ఆవు 1000 రెట్లు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ గా పనిచేస్తుంది. 5 ఆవులు ఉపయోగించుకుంటే, చెప్పే కదా, ఇట్ ఆల్ డిపెండ్స్. కానీ మీరు కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం మొట్టమొదటి నేర్చుకోండి. ఇక్కడ అయినా ప్రపంచం నడుస్తూనే ఉంటుంది. ఆనందమయ్య మా యొక్క జీవిత చరిత్ర మీరు చదివితే ఉందా మీ దగ్గర? ఇది ఇంకా చాలా స్పష్టంగా తెలుస్తుంది.
ఆనందమయమన్. అందరి గురువుల్లోనూ ఇదే జరిగేది, కానీ వాళ్ళ గురువుల యొక్క చరిత్రలో మీకు ఇది చాలా బాగా తెలుస్తుంది ఆనందమయమ్మ యొక్క చరిత్రలో. అక్కడ భర్త అని ఇందిరాగాంధీ గురువు ఆవిడ, ఇందిరాగాంధీ ఆవిడ దగ్గరికి వెళ్లి ఆవిడ ఏం చెప్తే వచ్చేసేది. కానీ నేను చెప్పాను కదా మన ఆధ్యాత్మిక స్థాయి ఎలా ఉందంటే, జడ్జి శిష్యుడైతే గురువు గొప్పవాడు. అందుకని చెప్పాల్సి వస్తుంది ఇందిరాగాంధీ వల్ల ఆవిడ గొప్పతనాన్ని నేను ఆపాదించుకునే, కానీ మనకి అలా చెప్తే గానీ ఆవిడ గొప్పతనం అనిపించదు మనకి. ఏంటి అక్కడ ఆవిడలో ఉన్నది, నేను చాలా సార్లు ఆవిడ దగ్గరగా కాశీలోనే ఉండేది ఆవిడ అస్సీ ఘాట్ లో, ఆవిడ దగ్గరికి వెళ్లి కూర్చుంటే ఆవిడ కనిపించదు నువ్వు ఉండవు. జాగ్రత్తగా నిజమైనటువంటి గురువు దగ్గర మీరు కూర్చుంటే మీకు మనసు ఉండదు. అందుకే నిజమైన గురువు దగ్గర గురు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తే ఒకటే టెస్ట్, మీ అనుమానాలు కానీ మీ సమస్యలు కానీ అప్పుడు గుర్తురాదాటే గుర్తొస్తాయి, అదొకటే టెస్ట్. ఇంకేమీ టెస్ట్ లేదు, వాడు ఎంత గొప్పగా చెప్పుకున్నా ఇతరులు వాడి గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా మీరు ఏవేవో అడగాలని వస్తారు, ఏవేవో చేయాలని వస్తారు, ఏదేదో చేసేద్దామని వస్తారు, కానీ ఆ క్షణానికి ఏమవుతుంది అక్కడ బ్లాంక్. ఎందుకు అంటే వాడు బ్లాంక్ గా ఉన్నాడు కనుక. గురువుల యొక్క చరిత్రలో ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. మీరు ఏ గురువైనా కావచ్చు, అదే శ్రీడి కావచ్చు, లారీమాచే కావచ్చు, శ్రీరామశర్మ ఆచార్య కావచ్చు, అరవిందో కావచ్చు, వీళ్ళందరి యొక్క జీవితంలోనూ బేసిస్ ఏంటి అంటే మౌనము. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువాన. సైలెన్స్ ఇస్ ద కమెంటరీ, మౌనము వ్యాఖ్య అంటాడు పరబ్రహ్మతత్వానికి. అంచేత పరబ్రహ్మతత్వం గురించి చెప్పండి మాస్టర్, మౌనమే. పరబ్రహ్మతత్వం గురించి చెప్పలేము, కానీ దేని గురించి చెప్పగలం, మన మనస్సు వేసేటటువంటి వెదవేషాల గురించి చెప్పగలం. మీరు ఇలా వెదవేషాలు వేయించుకోకుండా చెప్పగలం. చివరికి ఇదంతా ఎటువైపు ఇంగితం చేయమంటున్నాం, సైలెన్స్ ఆ పరమీ వ్యోమన్. కానీ ఆ సైలెన్స్ ఎలా ఉండాలి, నేను లేనటువంటి సైలెన్స్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు నేను కూర్చున్నాను, కళ్ళు మూసుకున్నాను, నాకు తెలుస్తూనే ఉందిగా నేను కూర్చున్నాను, మీరందరూ కూడా ఎదురుకుండా ఉన్నారు, నాకేం కనిపించలే, కానీ నాకు తెలుస్తూనే ఉందిగా మీరందరూ ఉన్నారని. కానీ ఒకనొక స్థితిలో మీరు ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం చేసుకుంటూ ఉంటే సమ్ టైమ్ ఏమవుతుంది, మీరు ఉండరు, ఈ స్థితి ఉండదు, ఏమి ఉండదు, కంప్లీట్ బ్లాంక్ అయిపోతారు మీరు. ఆ బ్లాంక్ స్థితి కంటిన్యూ అవుతే మీలో చాలు, గురువు యొక్క అనుగ్రహం మీకు లభించినట్టే. దాని గురించి తపన చెందండి, దాని గురించి గాభరా పడండి. మిగతా అన్ని ప్రాక్టీసులు కూడా కేవలం ఏంటంటే ఒక నటన. చెప్పే కదా ఇలా చేసుకుంటే వస్తుందేమో, అలా చేస్తే వస్తుందేమో, ఇలా చేస్తే వస్తుందేమో. కానీ మన లక్ష్యము స్పష్టముగా ఉంటే అన్ని సాధనలకి మించినటువంటి సాధన మీరు నిత్య జీవితంలో చేసుకోవచ్చు, డే టు డే లైఫ్ లో చేసుకోవచ్చు. ఎవరికి తెలియదు కూడా మీరు సాధన చేస్తున్నారని. ఏమిటది, ఏ కోరిక లేకుండా, ఏ సంకల్పము లేకుండా జరుగుతోందని జరగనివ్వండి, దానికి రియాక్ట్ కండి, యాక్ట్ చేయకండి. అంటే డోంట్ డూ అన్ యాక్ట్, రియాక్ట్. ప్రకృతిలో అన్ని రియాక్షనే. మీ పిల్లవాడు ఎందుకు ఇంజనీరింగ్ చదవాలి, సొసైటీ చెప్పింది కనుక. రేపు సొసైటీ చెప్తున్న ఇంజనీర్స్ అందరూ పనికిరాదు, అసలు ఎవరైనా ఇంజనీర్ ఉండకూడదుట, ఇంజనీర్ గా ఉంటే అసలు వాడు మంచివాడు కాట, అసలు ఇది కాట టాటా అన్నారనుకోండి, అంతవరకు అసలు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లవాడిని కూడా మీరు వెనక్కి పిలిచేస్తారు. ఫైనల్ ఇయర్ లో ఉన్నవాడు వద్దురా బాబు, ఎందుకు మనకు వచ్చిన కర్మని. అంటే ఈ ఇంజనీరింగ్ కానీ, డాక్టర్ కానీ, మీ జీవిత విధానాలు కానీ కేవలము రియాక్షన్సే. మీ సుఖ దుఃఖాలు కానీ అన్ని రియాక్షన్సే. మీకు ఇది కావాలి అనేది ఏది లేదు, అసలు మీకేం తెలియదు, అసలు మీకేం కావాలో ఇంచేత మీరెవరో మీకు తెలియదు కనుక. గురు పరంపర యొక్క విచిత్రత మీరు అర్థం చేసుకోండి. చివట అమ్మ యొక్క స్టోరీ ఉంది, ఎంత విచిత్రమైనటువంటి సంఘటనలో, అలాంటి సంఘటనలో మనకి రోజు జరుగుతున్నా ఆవిడ ఎదిగిపోయింది, మనం ఎదిగిపోలేకపోతున్నాం. ఏం జరిగిందిట, ఏమంటారని హరిహద ఒకతన హరిహరి చెప్తున్నాడు ఆ ఊళ్ళో, ఆవిడ కూరగాయలు అమ్ముకునేది. చదువు లేదు, ఏమీ లేదు, అసలు ఏమీ బ్యాక్గ్రౌండ్ లేదు, అసలు అక్షముక్క రాదు. చెప్తూ చెప్తూ అతను ఏం చేశాడు, తన పైన ఉంటుంది కదా హరికథ చెప్పిన వాడు, ఏంటంటే దాన్ని పైన ఉత్తరీయం, ఉత్తరీయం వేసుకుంటే శరీరాన్ని ఇలా వదిలేయవచ్చు అన్నాడు అని అది ఎదురేశాడు. అలాగా చెప్తూ చెప్తూ ఏముంది శరీరం అంతకంటే ఇంకేం లేదయా, వాసాంశ చేయడాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని. అంతే ఏముంది ఇలా వదిలేయవచ్చండి, అంతేనా స్వామి అంది, అంతేనమ్మా అన్నాడు. సరే వదిలేశానండి, అయిపోయింది ఫినిష్, ఇంకేం చేయలే, అయిపోయింది అంతే. దాని తర్వాత ఆవిడ భగవద్గీత మీద భాష్యాలు చెప్పింది, రామాయణం మీద భాష్యాలు చెప్పింది, భరద్వాజ మాస్టర్ గారికి చెప్పింది ఆవిడ, ఇంగ్లీష్ లెక్చరర్ ఆయన, ఐఏఎస్ పరీక్ష పాస్ అయ్యి కలెక్టర్ గా పోస్టింగ్ వస్తే పోస్టింగ్ వదులుకుని ఈ ఫీల్డ్ లో దిగినటువంటి వ్యక్తికి కూడా ఆవిడ చెప్పగలిగింది. ఆ లీవింగ్ అసైడ్ అహంకారం ఉందే దాన్ని వదులుకోవాలి. అది ఆ ట్రిక్ అర్థం చేసుకోండి, మహాత్ముల చరిత్ర డిస్కస్ చేసుకోండి మీరు, అది ఎలా అయినా వదులుకోవచ్చు. దానికోసం మీరు ప్రపంచాన్ని వదిలేయక్కర్లేదు, దేశాన్ని వదిలేయక్కర్లేదు, మీరు ఎక్కడున్నారో అక్కడ వదిలేయటానికి ఎక్కడికో పారిపోవటం ఎందుకు, అక్కడ ఆ చెట్టును పట్టుకోవటానికి కానీ. చెట్టు కింద పోయి కూర్చుంటావు వెళ్ళి, నాలుగు రోజులు ఆ చెట్టు కింద కూర్చుంటావు, అంతా వదిలేశానని ఎక్కడికో వెళ్లి అడుక్కు తింటానికి వస్తావు, ఈ లోపల ఇంకోడు ఆ చెట్టు కింద కూర్చుంటాడు, నీకు కోపం వచ్చేస్తుంది. ఎందుకు కోపం వస్తుంది, ఆ చెట్టు నాది, ఎందుకు ఆ గందరగోళం అంతా, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి. ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్, అదొక మానసిక స్థితి, వదిలేశాను అనేదాని. అని వదిలేశాను అని చెప్పి ఏడిపిస్తూ కూర్చోకండి ఇంట్లో వాళ్ళని, నిన్ను వదిలేస్తున్నాను, మిమ్మల్ని వదిలేస్తాను. అదో పిచ్చి, రకరకాల పిచ్చులు భారతదేశంలో పిచ్చెత్తిపోతుంది అనమాట గురువులకి, అసలు వాళ్ళకి అర్థం కావటం లేదు ఈ పిచ్చిని ఎలా ఆపాలి. నువ్వు వదిలేశాను అన్నవాడు చెప్పడం ఎందుకు వదిలేశాను అని, వీడు చెప్తూ ఉంటాడు చూశారా సిరివాల్లో, నిన్ను చంపేస్తాను అని వాడు చెప్తే ఎందుకు చెప్పడం, వాడు చెప్పకుండా ఉంటే అసలు మనం అదే పిచ్చి పని చేస్తాం. ఎందుకు అసలు ఆ పిచ్చి, నీకు మనస్సులో బంధం వదిలేశావు, వదిలేయి. ఇందుకు పది మందికి నేను వదిలేశాను అని చెప్తే అర్థం ఏంటో తెలుసా, నువ్వు వదలలేకపోయావని. రెండు రకాలైనటువంటి వదలటాలు ఉంటాయి, ఒకటి రాగము ఇంకోటి విరాగము. రాగము ఎంత ప్రమాదమో విరాగము కూడా అంత ప్రమాదము. కొంతమంది అవధూతలతో నాకు పరిచయం ఉంది, వాళ్ళు గడప దాటరు, బ్రహ్మాండమైన అవధూతలు. వాళ్ళ అవధూత స్థాయిని నేను కించపరచటం లేదు. నువ్వు వదిలేసావు, అన్ని వదిలేసిన వాడు గడప నీకు ఎలా అడ్డు తగులుతుంది, కానీ వాళ్ళ గురువు చెప్పాడేమో అప్పుడు ఆ గడప అటు తగులుతుంది, మనకు తెలీదు. అంచేత అలాంటి అవధూతలను చూసి మీరు వాళ్ళ గురించి క్రిటిసైజ్ చేయటం మొదలెట్టకండి. నేను మీకు ఉదాహరణ ఇస్తున్నానంతే, ఏ విధమైనటువంటి విరాగమైనా రాగమే శీర్షాసనం వేసిందనమాట. అందుకే కొన్ని కథలు మీకు చెప్తూ ఉంటాను కదా, నేను నమ్మనని. వివేకానంద గురించి, రామకృష్ణ పరమహంస గురించి కథ చెప్తూ ఉంటా కదా, నాయన నేను బంగారము మట్టి ఒకటే అని సాధన చేశాను, పక్క పక్కన బంగారు నాణాలు పెట్టుకున్నాను, మట్టి నాణాలు పెట్టుకున్నాను, విసురుతో కూర్చున్నాను, చివరికి నాకు అర్థమైపోయింది ఐ హావ్ సక్సీడెడ్ ఇన్ కాంకరింగ్. ఏంటిట, బంగారు నాణమైనా మట్టి నాణమైనా ఒకేలాగా ఉంటానని టెస్ట్ చేసేట వివేకానంద. ఏమని టెస్ట్ చేసేట, బంగారు నాణం కింద పెట్టేట, మంటా మంటా అన్నట్ట, ఈయన మంచి గురువు అన్నట్ట. నేనైతే ఆ గురువుని వదిలేసేవాడిని గ్యారంటీగా. ఎందుకు వదిలేసేవాడిని చెప్పాగా మీకు చాలాసార్లు, బంగారు నాణము మట్టి నాణము ఒకటే అనుకునేవాడికి బంగారం అయినా ఒకటే మట్టి అయినా ఒకటే. నేను బంగారం ముట్టుకోనండి, డబ్బు ముట్టుకోనండి, అక్కడ పెట్టండి, ఇంత పిచ్చిగా అయిపోయింది భారతీయ ఆధ్యాత్మికత. మీరు చాలా జాగ్రత్తగా అసిధారావృతం ఎక్కడ ఉచితంగా ఉన్నది ఎక్కడ అనుచితముగా ఉన్నది అనేది అనాలిసిస్ చేయడానికి గురువుల చరిత్ర చాలా బాగా ఉపయోగపడుతుంది. కానీ నాకు చిన్న పని ఉంది కనుక బయటికి వెళ్ళాలి కనుక ఇక్కడికి ఆపుతున్నాను నేను. స్వస్తి కదా. అహంకార రాహిత్యము, గురువుల దగ్గరికి వెళ్ళటానికి మొదటి మెట్టు అది చెప్పింది, దాన్ని నెమరేసుకోండి బాగా.
పావులు బాగా నెవరేసుకుంటున్నాయి, మీరు వాడు చుట్టూరు ఉన్న వాళ్ళు అన్ని తింటారు. వాడు ఎందుకు తినలేదంటే వాడికి డయాబెటీస్ ఉంటుంది, హార్ట్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది, ఇంకా ఇంకో ట్రబుల్, ఇంకో డాక్టర్లు ఇంకోటి ఏదో రెండు మూడు కనిపెడతారు కూడా. మళ్ళా వాడకి డబ్బులు. నేను ఇంకో కథ చెప్తూ ఉంటాను గురుదేవుడికి తెలుసా, ఓ పల్లెటూరులో ఓ డాక్టర్ ఉన్నాడు. నువ్వే అనుకోబాక, నీ గురించి నేను చెప్పటంలే. పల్లెటూరులో ఓ డాక్టర్ ఉన్నాడు, వాడి కొడుకు కూడా ఎంబీబీఎస్ చదువుతున్నాడు. సరే, వాడు డిగ్రీ అంతా పూర్తి చేసుకున్న తర్వాత పల్లెటూరుకు వచ్చాడు. పల్లెటూరుకు వస్తుంటే ఆ వాళ్ళ తండ్రి డాక్టర్ ఎక్కడో పక్క ఊరు వెళ్ళాడు. ఎక్కడికో పక్క ఊరు వెళ్తే ఈ కుర డాక్టర్ ఉన్నాడు కదా ఇక్కడ, జమీందార్ గారు వచ్చారు. జమీందార్ గారు వస్తే ఈయన ఏదో మందిచ్చాడు, ఏదో జలుబను ఏదో చెప్పి మందిచ్చాడు. ఈయన రెండో రోజు జమీందార్ గారు కబురు పెట్టారు ఆ తండ్రి కొడుకు ఇద్దరిని తీసుకురమ్మని. ఇద్దరు కొనుక్కుంటూ వెళ్ళారు ఏమైపోయిందో అని. నేను చెప్తూనే ఉన్నాను, నువ్వు కుర డాక్టర్ అయ్యా, నువ్వు ఇంకా ప్రాక్టీస్ మొదలెట్లేదు, నువ్వేదో మందిచ్చి ఉంటావు, అక్కడ ఏదో వికటించి ఉంటుంది, అది కొంపలు అండిపోతాయి, ఇంకా అయిపోయాయి మనకి నుంచి నీళ్లని. వెళ్తే అక్కడ చాలా నవ్వుతూ ఉన్నాడు జమీందార్ గారు. ఏమైనా నీకంటే నీ కొడుకు చాలా మంచివాడు, నిన్న మందిచ్చాడు, నా బాధ తగ్గిపోయింది, నువ్వు 12 ఏళ్ల బట్టి మందిస్తున్నావు, తగ్గలేదన్నాడు. సరే, చాలా మెచ్చుకున్నాడు తండ్రి కూడా, చాలా గొప్పగా ఫీల్ అయినట్టు నటించాడు. సరే, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత తిట్టినా తిట్టు తిట్టకుండా కొడుకుని తిట్టాడు. అసలు నువ్వు డాక్టర్ ఎలా చదివావో తెలుసా, ఆ జలుబు వల్ల నేను 12 ఏళ్ళు నేను దాన్ని పోషిస్తూ వచ్చాను, నేను నువ్వు పిచ్చివాళ్ళ ఒక మాత్రతో మనము చేసేటటువంటి పిచ్చి పనులు అలా ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం అనేటటువంటి ప్రతి మాట కూడా చాలా ప్రమాదకరమైనటువంటి ఫలితాలు తెస్తుంది. అందుకని మౌనము, మౌనము, ఆ సైలెన్స్ లో మీకు గురువు యొక్క జ్ఞానము లభిస్తుంది. మీకు ఈ గురువుల యొక్క రోగ నివారణ శక్తి కావచ్చు, ఏమీ లేని చోట మీకు కావలసినటువంటి అదృశ్య సహాయకులు లభించవచ్చు, మీరు తీర్చలేనటువంటి రుణానుబంధాలు తీరిపోవచ్చు. ఈ చమత్కారాలన్నీ ఎక్కడ జరుగుతాయంటే మౌనంలో జరుగుతాయి. ఆ మౌనము తప్ప మీతో అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తారు. తమాషాది, ఎన్నిసార్లు చెప్పినా ఆ మౌనము మీద మీకు ధ్యాస మళ్ళదు. అది కూడా ఎప్పుడు ఆ మౌనాన్ని మీరు ప్రాక్టీస్ చేయాలి, సూర్యోదయ సూర్యాస్తమయం చివరికి మళ్ళీ ఎప్పుడు అక్కడికి వస్తాం, ఏం చేస్తాం, గురువు దగ్గరికి వెళ్ళాలిగా. ఎన్ని రకాల మనం దాన్ని అర్థం చేసుకున్నా మళ్లీ మళ్లీ అర్థం చేసుకోండి, ఆ మౌనములోనే అన్ని ఉన్నాయి. మీరు ఏమీ ఎవరిని అడగక్కర్లేదు, కేవలము మీ యొక్క ఏకాగ్రతను పెంచుకుని ఆ పరమ శూన్య స్థితిలోకి వెళ్ళిపోగలిగితే అన్ని వచ్చేస్తాయి. అందులోంచి అన్ని వస్తాయి. అన్ని అంటే అన్నీ వస్తాయా? అన్నీ వస్తాయి, ఏమైనా వస్తాయి. మీరు ఏం అనుకుంటే అది వస్తుంది. అక్కడ మళ్ళా మీరు ఈ కర్మబంధాలు అవి ఏమీ ఆలోచించక్కర్లే. అక్కడ ఆ మౌన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే మళ్లీ మౌన స్థితిలోంచి మీరు బయటకు వచ్చారా? చెప్తూ ఉంటారు కదా విక్రమార్కుడు సింహాసనం గురించి, ఒక తోట ఒక పొలంలో మధ్యలో కూర్చుని ఒకడు దారిలో పోతున్నట్టు కొంతమంది సైనికులు, వాళ్ళని పిలిచి తీసుకోండి కావాల్సినంత తినండి అన్నట్ట. మళ్ళీ వాడు కింద దిగి వచ్చి వాడు కోసుకుంటున్నప్పుడు అరే మిమ్మల్ని అవలు తినమన్నాడు, తినకండి అని. తర్వాత కథ తెలుసు కదా మీకు, అంచేత వాడు ఆ సింహాసనం మీద కూర్చున్నాడు కనుక ఆ దాతృత్వము. మీరు ఆ మౌనములో ఉంటే మీకు గురువుల యొక్క సర్వలక్షణాలు అబ్బుతాయి. కానీ మౌనము మౌనము కాదు అని అర్థం చేసుకోండి. అది మీకు నిశ్శబ్దము యొక్క శబ్దము అర్థం కావటం లేదు. ద వాయిస్ ఆఫ్ సైలెన్స్ అని ఒక అద్భుతమైనటువంటి బుక్ రాసింది బ్లావిట్స్కి. శంకరాచార్య వారు దాన్నే మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం. ఆ పరబ్రహ్మతత్వము మీద మీకు కమెంటరీ ఏదైనా ఉండాలి అంటే, వ్యాఖ్య ఏదైనా ఉండాలి అంటే ఆ వ్యాఖ్య ఏంటి? సైలెన్స్. దాన్ని బాహ్య పెంచుకోండి. మీరు నేను చెప్పే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వినరు. నేనేం చేసేది,
చాలా అవసరం. అది గురువుల యొక్క చరిత్ర చదివి గురువుల చరిత్రలో ఉన్నటువంటి ఆ విధానాలను కనుక మీరు అర్థం చేసుకోదలుచుకుంటే, గురువుల యొక్క గురుత్వాన్ని మీరు అర్థం చేసుకోవాలి అనుకుంటే ఒకటే దారి మౌనము. ఇంకో దారి లేదు. అదే నేను మీతో చెప్పాను కదా మొదట ఇందాక కూడా, సాధన చెయ్యరు, మెథడ్ ఉపయోగించరు, టెక్నాలజీ ఉపయోగించరు, మీకు అన్ని కావాలి అంటారు. మౌనం, మీరు మౌనం అయిపోవాలి. ఎలా నిజమైన మౌనం అంటే ఏమిటి? ఇవాళ పొద్దున్న చెప్పింది, నిన్న సాయంత్రం మొదలెట్టినటువంటి పాయింట్ కే మళ్లీ మళ్లీ వస్తున్నాను. నేను అనేటటువంటి పదము మీరు మర్చిపోవాలి. మర్చిపోవాలి అంటే ఉపయోగించకూడదే మర్చిపోవటం అవ్వదు, ఇంకా ఎక్కువ గుర్తొస్తుంది మీకు. ఇంచేతంటే శనివారం ఉపవాసం ఉండాలి అంటే వీడు మండే నుంచి వీడు ప్రయత్నం చేస్తాడు. మామూలు భోజనం చేస్తే అసలు వాడి గందరగోళమే ఉండదు. మిగతా వాళ్ళ సంగతి అంతా నాకు తెలియదు, కానీ నేను సాధారణంగా అరౌండ్ 12-1 భోజనం చేస్తాం మనం మామూలుగా. అంతకంటే ముందు భోజనం చేయము, వాళ్ళు రమ్మన్నా వెళ్ళాము. ఉపవాసం ఉండాలి అనుకున్న రోజు 9 గంటలకి ఆకలిస్తుంది. అంచేత నేను అనేది మర్చిపోవాలి అనుకున్నారు అనుకోండి, అసలు మీరు మరవలేరు దాన్ని. అంచేత మీ దృష్టి కోణాన్ని షిఫ్ట్ చేయాలి మీరు. ఆ టెక్నిక్ అర్థం చేసుకుంటే ఎంత సులభం ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత యొక్క గురువుల యొక్క నియర్నెస్ అంటే సామీప్యము. అంతకంటే దగ్గర ఇంకోటి ఏం లేదు. అసలు గురువు యొక్క సామీప్యత కంటే దగ్గరైనటువంటి సామీప్యత మన జీవితాలలో ఇంకోటేం లేదు. నియరెస్ట్ అది నియరెస్ట్, అంతకంటే దగ్గర ఇంకో వస్తువు లేదు. అసలు నువ్వు కూడా దూరమే గురువు కంటే. నేను అనే మాట నువ్వు ఉచ్చారణ చేస్తున్నావే, ఆ నేను కూడా గురువులోంచే బయటకు వస్తుంది. ఆ మహాశూన్యమునుంచే కదా నేను అనే మాట కూడా ఉద్భవిస్తుంది. అంచేత ముందు గురువు ఉంటాడు, తర్వాత నేను అనేటటువంటి అహంకారం ఏర్పడుతుంది. అవగాహన చేసుకోండి మీరు ధ్యానం చేస్తున్నప్పుడు. ఇది అవగాహనతో ఆ టెక్నాలజీ, అందుకే దీన్ని ఏమంటాం టెక్నిక్ అంటాం. టెక్నిక్ అంటే అక్కడ మీరేం చేయక్కర్లే. ఆ టెక్నాలజీ మీకు తెలిస్తే తెలిసిన మరుక్షణమే మీకు అది లభిస్తుంది. గురువుల యొక్క అనుగ్రహము ముఖ్యముగా ఈ 2 నెలలు మీకు అతి సమీపములో ఉంది. ఎందుకు అతి సమీపంలో ఉంది? ఇది వాళ్లు నిర్ణయించుకున్నటువంటి కాలము కనుక. ఈ కాలము తర్వాత ఏమవుతుందో నాకు తెలీదు, వాళ్లే వదలరు, అందులో డౌటే ఉంది. కానీ ఈ అవకాశం మళ్లీ వస్తుందని మాత్రం నేను అనుకోను. మళ్లీ మీతో నేను ఇంత స్పష్టంగా దీని గురించి చర్చించగలుగుతాను అని కూడా నేను అనుకోను. కానీ చర్చించి మీకు చాలా బాగుంది అనిపిస్తే ఏం లాభం? ఏం లాభం లేదు. మీరు ఏమీ చేయకలేదు, గుర్తుంచుకోండి. ఈ క్షణము నుంచి దాన్ని ప్రాక్టీస్ చేసుకోండి. దానిని గురుదేవులు ఏం చెప్పేవారు అంటే 24 గంటలు సాధన చెయ్యాలి, అంతకంటే తక్కువ సాధన నేను ఒప్పుకోననేవాడు ఆయన. మరి 24 గంటల కంటే ఎక్కువ సాధన ఆయన రోజుకి 125 గంటలు చేసేవాడు. గురువులు మనకి తెలిసి ఇంకా ఎంత చేయగలిగేవాడు ఆయన, మనకి తెలియదు అది. అంచేత ఈ సాధన, ఏ సాధన గురించి నేను చెప్తున్నాను? మౌనము. ఏ మౌనము? కంప్లీట్ సైలెన్స్, ఆ మౌనము. కానీ ఆ మౌనములో ఉండి మీరు పనులు చేయగలగాలి, అది ప్రాక్టీస్ చేయాలి మీరు. మరి మౌనంలో ఉంటే పనులెట్టా చేస్తాం? కానీ మౌనములో ఉండి యుద్ధం చేయొచ్చు అన్నాడు, మహాభారత యుద్ధం చేయొచ్చు అన్నాడు శ్రీకృష్ణుడు. కానీ అర్జునుడికి ఆ టెక్నిక్ ఎందుకు అర్థమైంది? మహాతపస్వి కనుక. 84 ఏళ్ల వాడు అప్పటికి చాలా చాలా తపస్సులు చేసి ఉన్నాడు. అంచేత ట్రిక్ చెప్పగానే బోధపడిపోయింది. ఈ ట్రిక్ ఇప్పుడు మీకు బోధపడుతుంది, చాలా సింపుల్ ఆ ట్రిక్. అంతే, అలా మౌనంగా ఉండటమే. అసలు ఇంక ఏమీ మీరు అడగొద్దు, చేయవద్దు, ఏమీ చేయొద్దు. మరి ఏం చేస్తారు? గుండె కొట్టుకోమని మీరు ఎప్పుడు అడిగారు? మీరు అడిగారా ఎప్పుడైనా? మీరు గుండె కొట్టుకునే పాపం అది ఎప్పుడో అలసిపోతే ఎప్పుడో ఒకసారి పాపం దాని వైపు చూస్తారు. మీరు కనురెప్పలు, జుట్టు పెరగటం, ఎముకలు లోని ఆ సప్తధాతువులు మన శరీరంలో ఉంటాయి కదా, వీటిలో మీ ప్రమేయం ఎందులో ఉందో చెప్పండి. ఇవన్నీ అవసరమే కదా జీవించడానికి. తిన్నది అరగాలి, అననుకూలమైనటువంటి బయటకి పోవాలి,
అనుకూలమైనటువంటి శరీరం అంతా వ్యాపించాలి. శరీరంలో రకరకాలైనటువంటి రోగ కీటాణువులు ఆక్రమణ చేస్తూ ఉంటాయి. ఆ ఆక్రమణ నుంచి మీరు ప్రతి క్షణము యుద్ధం చేస్తూనే ఉంటారు. సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి మీకు కాస్త బాధేస్తుంది. కానీ 365 రోజులు గంటకి 60 నిమిషాల పాటు, నిమిషానికి 60 సెకండ్ల పాటు నిరంతరము రోగ క్రిములు మన మీద ఆక్రమణ చేస్తూనే ఉన్నాయి. మరి దాని నుంచి ఎవడు కాపాడుతున్నాడు? వాడు నీ జీవితానికి కావలసినటువంటి రెండు ముద్దలు నీకు ఇవ్వలేడా? భ్రాంతి పిచ్చి, అది మీకు అర్థం కావటంలే. ఎన్ని రకాల తిప్పి తిప్పి చెప్పినా మీ పిచ్చి అలాగే ఉంటుంది. మన పిచ్చి ఏంటి పిచ్చి అంటే, వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళు ఉద్యోగం చేసుకోవాలి, వాళ్ళు చేయాలి, వీళ్ళు చదవకపోతే ఎట్టా మాస్టర్? ఏం చేస్తాడు మాస్టర్? ఏం చేయలేడు. నువ్వు వెళ్తే కదా, ఆయన సమీపిస్తే కదా ఏదైనా చేయగలడు. అంచేత మౌనము, దట్ ఈస్ గాడ్. అందుకే ఏం చెప్తాం, స్పీచ్ ఇస్ సిల్వరీ, సైలెన్స్ ఇస్ గోల్డ్. సువర్ణ విద్య ఈ బ్రహ్మ విద్యని, అందుకనే దీన్ని సువర్ణ విద్య అని చెప్తూ ఉంటాం. ఇది ఒక్కసారి ఆ మౌనంలో గడిపోదాం. ఓం శాంతి శాంతి శాంతి.